లూకా సువార్త 11:29 లేఖనాలు ఏం తెలియజేసింది చూడండి. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగను, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచకక్రియ నడుచున్నారు. అయితే యోనాను గూర్చి సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినివే పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండునో ఆలాగునే మనుషు కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. అదేవిధంగా 32వ వచనం, నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ నినివే పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏంటి, యోనా ప్రవక్త యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన చేసిన కార్యం ఏంటి, ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. యోనా గ్రంథం యొక్క ప్రాముఖ్యత, యోనా గ్రంథం యొక్క వర్తమానం ఏంటి అనేది. ఆ గ్రంథంలోకి వెళ్లే ముందు ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహోన్నతుల సర్వాధికారి సర్వసృష్టికర్త, మీ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నా తండ్రి, మేము ఈ విధంగా కూడుకొని మీ వాక్యం ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వినుచున్న వారిని మీరు దీవించండి, వినబోచున్న వారిని మీరు దీవించండి నా ప్రభువా. అనేకులు మీ ఎందుకు నమ్ములాగానే సహాయపడగలని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అనేకమైనటువంటి ఆత్మలు మీరు రక్షించగలని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ పరిచయంతలో మీరు తోడుగా ఉన్న ప్రభువా, ఈ పరిచయ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలరని యేసుక్రీస్తు నామమున వేడుకొంచిన తండ్రి, ఆమేన్. యోనా ప్రవక్త పేరు వినగానే, లేదా యోనా అనే పేరు వినగానే మనం ఏం గుర్తించుకుంటామంటే, సండే స్కూల్లో స్టోరీ గుర్తించుకుంటాం, రైట్? సండే స్కూల్లో యోనా గురించి, చేప గురించి, చేప యోనాని మింగివేయటం, ఆ తర్వాత యోనాని తీసివేయటం, ఇటువంటి స్టోరీస్ మనం వింటూ ఉంటాం, లేదా మనకు గుర్తొస్తూ ఉంటాయి. యోనా యొక్క ప్రవచనము లేదా ఆ గ్రంథం గురించి మనం కొద్దిగా ఆలోచిస్తే, అది చేప మింగటం కన్నా పెద్దది. చాలా గొప్ప భావం ఉంది ఆ యోనా బుక్లో. కొన్ని కొన్నిసార్లు హీబ్రూ స్కాలర్స్ ఏం చేస్తారంటే, హీబ్రూ ప్రొఫెసర్స్, హీబ్రూ భాష ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే, ఈ యోనా గ్రంథాన్ని తర్జుమా చేయడానికి అసైన్మెంట్గా ఇస్తారు స్టూడెంట్స్కు. సో చాలా ప్రాముఖ్యత ఉంది యోనా గ్రంథానికి. యోనా చిన్న ప్రవక్తలో ఒక ప్రవక్త. ఆయన గురించి మనకు ఎక్కువ తెలుసా, ఎక్కువ తెలియదు. కేవలం 2 సార్లు మాత్రమే ఆ పేరు మనం చూస్తాం, కేవలం 2 సార్లు మాత్రమే. ఒకటి, యరొబాము రాజుగా ఉన్న సమయంలో యోనా పేరును వింటాము. రెండవది, యోనా గ్రంథంలో ఆయన పేరును వింటాం. ఆయన గురించి ఎక్కువ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వబడలేదు. సో 2వ రాజుల గ్రంథం 14:25 చూస్తే, గత్వేరు ఊరివాడైన అమిత్తీయుకు పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, ఆ ఒక్క 2 అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 14:25 యోనా పేరు వింటాం. మరి ఒకసారి ఎక్కడ ఉంటాం, యోనా 1:1, యెహోవా వాక్కు అమిత్తీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యోనా అన్న పేరుకు అర్థం ఏంటి? సో కేవలం 2 సార్లు ఆ పేరు విన్నాం. యోనా పేరుకు అర్థం ఏంటంటే పావురము, డవ్, పావురము. అమిత్తి అనే పదానికి అర్థం ఏంటి, యోనా తండ్రి అమిత్తి అర్థం ఏంటంటే విశ్వసనీయత కలిగిన వాడు, లేదా విశ్వాసము కలిగిన వాడు. సో యోనా అమిత్తి కుమారుడు, ఆయన పేరుకు అర్థము పావురము. యోనా గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. మొదటిది, ఇస్రాయేలీల ప్రవక్తలందరితో పోలిస్తే, యోనాను వేరే ప్రవక్తలను పోలిస్తే, యోనా కొంచెం తేడాగా ప్రవర్తిస్తాడు. యెహోవా వాక్కు ఈ ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు రాగానే వారు ఏం చేశారు, యెహోవా ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించారు ప్రవక్తలు. కానీ యోనా పరిస్థితి చూస్తే దానికి ఆపోజిట్గా, వ్యతిరేకంగా చేయడం మనం చూస్తాం. యెహోవా వాక్కు యోనాకు రావటం, యోనా ఆయన ఆజ్ఞను తిరస్కరించి వెళ్ళిపోవటం. రెండోది మనం ఏం నేర్చుకుంటామంటే, అష్షూరు రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి పట్టణము నినివే పట్టణము. ఆ పట్టణంపై తీర్పు రానై ఉన్నది అని చెప్పేసి యోనా సమాచారం ఇవ్వాలి. కానీ ఏం జరిగింది యోనా గ్రంథంలో? యోనా దేవుని వాక్కు తన యుద్ధకు రాగానే, లేదా దేవుని యొక్క ఆజ్ఞ యోనాకు ఇవ్వబడగానే ఆయన పరిగెత్తుకుంటూ అష్షూరు రాజ్యానికి వెళ్ళాడా లేదా? యోనా గ్రంథం జరిగితే మనకి అర్థమవుతుంది. యోనా గ్రంథంలో ముఖ్య అంశాలు ముందుగా తెలుసుకుందాం. ముఖ్య అంశాలు ఏమిటి? యోనా గ్రంథంలో ముఖ్య వ్యక్తి యోనా కాదు. యోనాను దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఎప్పుడో ఏర్పరచుకున్నాడు ఈ నినివే ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని, ఈ తీర్పు సమాచారాన్ని వారికి తెలియచేయాలి. సో దేవుని ప్రణాళికలో కొన్ని సంవత్సరాల ముందే యోనాను దేవుడు ఎంచుకున్నాడు. కానీ యోనా ప్రాముఖ్యమైన మనిషి కాదు ఈ యోనా గ్రంథంలో. ఈ యోనా గ్రంథం దేని గురించి తెలియజేస్తూ ఉంది, ఎవరి గురించి తెలియజేస్తూ ఉంది, ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ గ్రంథంలో అంటే యెహోవా దేవుడు. ఇది ఆయన గురించి మనకు తెలియజేస్తూ ఉంది. దేని గురించి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉందంటే, యెహోవా దేవుని యొక్క కృప, ఆయన కనికరము, ఆయన దయ. ఆయన క్యారెక్టర్ గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఈ యోనా గ్రంథంలో ప్రాబ్లం ఏంటి? అన్ని గ్రంథాలు మనం చూస్తే కొన్ని సమస్యలనే మనం గమనిస్తూ ఉంటాం. ఆ రోజుల్లో ఆ ప్రజలు కొన్ని సమస్యలకు పాలయ్యారు. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? వాటిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ మంచి అనేది మనం తీసుకొని దాని ప్రకారం మనం నేర్చుకొని జీవించాలి. సో యోనా కథలో, ఈ నెరటివ్లో ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ది ప్రాబ్లం? యోనా దేవుని వాక్కు వ్యతిరేకించటం, దేవుని ఆజ్ఞకు ఆయన వ్యతిరేకంగా చేయటం, అదేవిధంగా దేవుని యందు కోప్పడటం. యోనాకు చాలా కోపం వస్తుంది. మనం తర్వాత అధ్యాయాలు చూస్తే ఇంకా నేను ఎందుకు బ్రతికుంటున్నాను, చంపేసే అని చెప్పి ప్రార్థిస్తాడు యోనా. అంతటి కోపం వస్తుంది దేవుడి మీద. చూద్దాం అది కూడా. సో ప్రాబ్లం ఏంటంటే, యోనా దేవుని ఎడల అవిధేయత చూపించడం, అదేవిధంగా దేవునిపై కోప్పడటం. సో యోనాకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం ఏంటి, ఆ ఆజ్ఞ ఏమిటి? నీవు లేచి నినివే పట్టణము, నినివే మహాపట్నంకు వెళ్ళి వారి పరిస్థితులు, వారి దోషము నా దృష్టికి వచ్చాయని చెప్పి వారికి తెలియజేయి, వారి యొక్క దుర్గతిని వారికి తెలియచేయని చెప్పేసి యెహోవా దేవుడు యోనాతో చెప్పడం జరిగింది. అంతవరకే, ఎక్కువ ఏం లేదు. యోనా చేయవలసింది, నువ్వు వెళ్ళి ఈ వర్తమానాన్ని వారికి తెలియచేయి. ఇదే విధానమైనటువంటి లేఖనం మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం గ్రంథంలో చూస్తాము. ఆదికాండం 18:20 దేవుని వాక్యం సెలవుస్తుంది, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను. సో ఒక సమయంలో వీరి పాపము దేవుని దృష్టికి చేరనయ్యున్నది. సో ఆ సమయము వచ్చింది. నినివే పట్టణస్తు యొక్క పాపము యెహోవా దేవుని దృష్టికి చేరింది. కాబట్టి నీ వెళ్ళి వారికి వర్తమానం తెలియచేయాలి. 2వ వచనంలో చూడండి, నినివే పట్టణస్తు దోషము దేవుని దృష్టికి ఘోరమాయను అని రాయబడి ఉన్నది. ఈ నినివే పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? నినివే ఎక్కడుంది? యూదా ప్రాంతం ఎక్కడుంది? ఈ యూదా ప్రాంతానికి నినివే ప్రాంతానికి ఎంత దూరం? యూదా ప్రాంతానికి నినివే మహాపట్నంకు దూరం ఎంత అంటే సుమారు 600 మైళ్ళ దూరం. ఈ నినివే పట్నము బైబిల్ చరిత్రలో ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే, రక్తమడుగులు సృష్టించే పట్నము. ఆ ప్రజలటువంటి వారు ఘోరమైనటువంటి జీవిత విధానం కలిగిన వారు, రక్తమడుగులు సృష్టించేటువంటి ప్రజలు, వారు అంత కఠినమైనటువంటి వారు, క్రూరమైన ప్రజలు ఈ నినివే పట్టణస్థులు. ఈ నినివే అషూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణం. అది అప్పటికీ అషూరు సామ్రాజ్యానికి రాజధాని కాలేదు. సెనచెరబ్ అనేటువంటి ఒక రాజు ఉన్న కాలంలో నినివే ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఆయన కుమారుడు వచ్చిన తర్వాత నినివేని తన రాజధానిగా, తన సామ్రాజ్యానికి రాజధానిగా మార్చుకున్నాడు. అప్పటి వరకు నినివే ఒక సాధారణమైనటువంటి పట్టణం. కానీ యెహోవా దృష్టికి ఏ విధంగా కనబడుతుంది? నినివే మహాపట్నముగా కనబడుతున్నది. సో ఈ రోజు నినివేను, బైబిల్లో ఉన్నటువంటి నినివేను ఈ రోజు ఎక్కడితో పోల్చగలమంటే మొసుల్ ఇరాక్ అనే ప్రాంతంతో పోల్చగలము. ఈ నినివేలో ఎక్కువ వ్యాపారం కూడా జరిగేది. సో ఒక రహదారి ఉండేది నినివేలో, తూర్పుకు ఉత్తరానికి పోయేటువంటి రహదారి, మంచి వ్యాపార ప్రాంతము. ఈ నినివే గురించి యోనాకు ముందుగానే తెలుసు. ఆబ్వియస్లీ వారు రక్తమడుగులు సృష్టించినటువంటి జనాలు, క్రూరమైన జనాలు, ఘోరమైనటువంటి బుద్ధి కలిగిన వారు అని చెప్పేసి యోనాకు తెలుసు. దాదాపుగా యూదా ప్రాంతీయులు అందరూ కూడా తెలిసే ఉండొచ్చు. కానీ యోనాకు అయితే మంచి అవగాహన ఉంది వారిపై. 2వ రాజులు 18:13 చూడండి, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం అందు అషూరు రాజు అయిన సన్హెరేబు యూదా దేశమందున ప్రాకారముల పట్టణములన్నింటినీ మీదకు వచ్చి వాటిని పట్టుకొనగా. ఈ సన్హెరేబు ఆర్ సెనచెరెబ్ అనేటువంటి రాజు, అషూరు రాజు, యూదా ప్రాకారములన్నీ స్వాధీనపరుచుకున్నాడు. పట్టుకోవటం అంటే స్వాధీనపరుచుకోవటం. సో యూదులందరూ కూడా ఈ అషూరు సామ్రాజ్యం చేసిన అన్యాయము, వారి అక్రమం గురించి, వారి ప్రవర్తనల గురించి బాగా తెలుసు. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లుగా యోనాకు కూడా బాగా తెలుసు. అందుచేత యెహోవా దేవుడు యోనాకు ఏమని సెలవిచ్చాడు? నీవు లేచి ఆజ్ఞ, నీవు లేచి అనేది ఆజ్ఞ, నీవు లేచి నినివేకి పోయి ఆ వర్తమానమును తెలియజేయమనగానే యోనా ఏం చేశాడు? యోనా, నీవు ఆ ప్రాంతానికి వెళ్ళు, వారికి ఆ వర్తమానం తెలియజేయి, తీర్పు రానందు వారిపై తెలియచేయి, నేను వెళ్ళను. ఏం చేశాడు యోనా? దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఇదే మనం మాట్లాడుకుంది. ప్రవక్తలందరూ కూడా దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు. ఈ ప్రవక్త మాత్రం దేవునికి వ్యతిరేకంగా చేశాడు. నీవు నినివే వెళ్ళంటే నేను అటు వెళ్ళను, ఇటు వెళ్తా అని చెప్పేసి వేరే సైడ్కి ఆయన వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. చూడండి, యోనా 1:1, యెహోవా వాక్కు అమిత్తీయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరముగా ఉన్నది కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఓడ ఒక ఓడను చూచి ప్రయాణంనకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషుకు పోవటకు ఓడ ఎక్కెను. దేవుడు యోనాను ఇటుపక్కకు వెళ్ళమంటే ఆయన అటుపక్కకు వెళ్ళాడు. కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఈ మొదటి రెండు వచనాల్లో మనం ఏం చూస్తామంటే యెహోవా వాక్కు యోనాకు రావటం, యోనా పారిపోవటం. అయినా కానీ దేవుని ప్రణాళిక ఏమన్నా మారిందా? యోనా పారిపోవడం వల్ల దేవుని ప్లాన్ ఏమన్నా మారిపోయిందా? దేవుడు ఏమైనా కంగారు పడ్డాడా? అయ్యో ఇప్పుడు ఎవరు వెళ్తారు నినివే ప్రాంతానికి, ఎవరు నా వర్తమానం అందిస్తారని? నో, యెహోవా దేవుడు యోనా వెంటనే వెళ్ళాడు. యోనా పారిపోయాడు, ఎస్, కానీ దేవుడు యోనాను వదిలిపెట్టాడా? వదిలిపెట్టేది. తన ప్రణాళిక చొప్పున యోనా ఈ నినివే ప్రాంతానికి వెళ్ళి ఈ వర్తమానాన్ని తెలియచేయాలి. కాబట్టి యోనానే ఈ కార్యాన్ని చేస్తాడని చెప్పేసి దేవుని తెలుసు. ఒకవేళ యోనా పారిపోయినా కానీ దేవుడు మరలా తీసుకువస్తాడు. దట్ ఈస్ వాట్ విల్ సీ ఇన్ చాప్టర్ 2. యోనాను దేవుడు ఎంచుకున్నాడు, యోనాతోనే ఆ వర్తమానం తెలియజేస్తాడు. సో యోనా ఏం చేశాడంటే యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళాడు. యొప్పే అంటే చాలా అందమైన అని అర్థం ఆ ప్రాంతం పేరు. యోనా పారిపోవాలనుకున్నది తర్షీసు ప్రాంతంనకు. తర్షీసు అంటే స్పెయిన్. ఈ రోజుల్లో తర్షీసు ప్రాంతము ఈ యూదా ప్రాంతం నుంచి ఎంత దూరం అంటే సుమారు 3,800 కిలోమీటర్ల దూరం. 3,800 కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతానికి పారిపోవాలనుకున్నాడు యోనా. సో ఏ విధంగా పారిపోదాం అనుకున్నాడు? యెహోవా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు, కానీ దేవుని సన్నిధి అంతటా ఉన్నది. నేను పారిపోతాను అనుకున్నాడు, ఓడెక్కాడు, కానీ దేవుని సన్నిధి అంతటా ఉన్నదన్న మాత్రం గ్రహించుకోలేకపోయాడు. ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని కొన్ని దేశాలు, కొన్ని కొన్ని రాజ్యాల గురించి మనం నేర్చుకున్నాం. ఆ రాజ్యాలకు వేరే వేరే దేవతలు, దేవుళ్ళు కూడా ఉంటాం మనం చూసాం. వారందరూ ఆ స్థానిక దేవుళ్ళు, స్థానిక దేవతలు ఉన్నారు. వారు స్థానిక దేవుళ్ళు, స్థానిక దేవతలు. సో ఈ పలానా పలానా ప్రాంతము వారి వారి దేవుళ్ళను, దేవతలను ఆరాధించేవారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటాం, యోనా పారిపోయిన తర్వాత యెహోవా దేవుడు యోనాని వదిలిపెట్టలేదు. దానికి అర్థం ఏంటి? ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు. యోనా ప్రార్థనలో కూడా మనం అది నేర్చుకోవచ్చు. ఆయన ప్రార్థన చేస్తాడు, అయినా కానీ యోనాకు తెలిసినా కానీ యెహోవా సన్నిధి నుంచి పారిపోవాలనుకున్నాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. సో ఏం జరిగింది? వెంటనే యెహోవా దేవుడు సముద్రమును కదిలించాడు ఆయన. బికాస్ హిస్ గాట్ పవర్ టు మూవ్ ది ఓషన్. సముద్రము, యేసుక్రీస్తు మాట వినలేదా? సముద్రముపై అంటే సర్వ సృష్టిపై దేవునికి శక్తి ఉంది. యోనా 1:4, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడబద్దలైపోదగ పరిస్థితికి వచ్చెను. యోనా 1:4 నుంచి రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు. యెహోవా దేవుని సన్నిధి నుంచి నిజంగా ఎక్కడికన్నా వెళ్ళగలమా? దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడికన్నా పారిపోగలమా? నో. యోనాకు తెలుసు, కానీ ఆ మూర్ఖత్వంతో పారిపోవాలని ప్రయత్నించాడు, వెళ్ళలేకపోయాడు. రెండవది, యెహోవా దేవునికి సర్వ సృష్టిపై శక్తి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఆయన తయారు చేసింది సృష్టి. సో సర్వ సృష్టిపై అధికారం కూడా ఉంది. అందుకే కదా సముద్రం యందు గొప్ప తుఫాను రేపిన అంతటి శక్తి ఉన్నది దేవునికి. అయితే యోనా చేసిన కార్యం వలన మనం ఏం నేర్చుకుంటాం తర్వాత గ్రంథంలో? ఈ నావికులు భయపడ్డారు. 1:5, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. గమనిస్తుంది ఇక్కడ, తమ తమ దేవతను ప్రార్థించి. మనం అనుకున్నట్లుగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు లేదా కొందరు దేవుళ్ళు, దేవతలు నియమించబడ్డారు. సో వీరేం చేస్తున్నారు నావికులు? ప్రతి వాడును తన తన దేవతకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఓడలో సామాన్లు పడివేశారు. అప్పటికీ యోనా ఓడ దిగువ భాగం వెళ్ళి చక్కగా నిద్రపోతున్నాడు యోనా. చూడండి, 1:6, అప్పుడు ఓడనాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి ఆయననే వాక్యం చూడండి, ఆయననే పదాలు చూడండి, నీ దేవుణ్ణి, సింగ్యులర్, నీ దేవుణ్ణి ప్రార్థించుము. వారందరూ అక్కడ వారి దేవతలు ప్రార్థిస్తూ ఉన్నారు, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. మనము చావకుండా ఎందుకు అడుగుతున్నాడు ఆయన? మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అని ఆయన ఆలోచన చూడండి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనము, మా వారు పైన వారి దేవతలు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నీకేమైంది? నీవు లేచి నీ దేవుడికి ప్రార్థించు. కానీ చూడండి, అక్కడ ఆ దేవతలు మనపై కనికరిస్తారేమో అని చెప్పేసి అనలేదు. కానీ ఏమన్నాడు? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు, సింగులర్, మన ఎందు కనికరించునేమో అనెను. ఆయనకున్న ఆలోచన కూడా యోనాకు లేదు. ఏదేమైతే నాకెందుకు, నేను మాత్రం ఆ నినివే పట్టణానికి వెళ్ళను, ఇంకెవరినన్నా పంపించుకో, నాకు సంబంధం లేదు, నేను మాత్రం క్రిందకి వెళ్ళిపోయి పడుకుంటా అన్న విధంగా యోనా ప్రవర్తిస్తున్నాడు. నాకు సంబంధించింది కాదు, యెహోవా వాక్కు నాకు వచ్చింది కరెక్టే, కానీ అది నేను పాటించను, నేను ఆ ప్రాంతానికి వెళ్ళను, ఆయన చెప్పమన్నటువంటి వాగ్దానం లేదా వర్తమానాన్ని నేను తెలియజేయను, అంతవరకే నా పని అని చెప్పేసి యోనా తప్పించుకోబోయాడు. సో యోనా పారిపోయాడు, ఓడెక్కాడు, పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడో మనకు తెలియదు, కానీ సముద్రపై ఈ తుఫాను వచ్చింది. ఈ నావికులు యోనాను అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది, నువ్వెవరు అసలు అని చెప్పేసి అడిగితే యోనా సమాధానం చూడండి, అతడు వారితో ఇట్లా, నేను హిబ్రియుడును, సముద్రమునకు భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. దేవుడు సృష్టికర్త, సర్వము కూడా ఆయన ఆధీనములో ఉన్నది, ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. యెహోవా దేవుడు సర్వ సృష్టికి దేవుడు, ఆ సాక్ష్యం మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక హీబ్రూయుణ్ణి, కానీ నా దేవుడు ఎవరంటే సర్వ సృష్టికర్త, ఆయన నా దేవుడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, సర్వ సృష్టికి ఆయన దేవుడని మరలా ఇక్కడ మనం తెలుసుకుంటాం యోనా ద్వారా. సో ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు, నన్ను తీసి సముద్రంలో పడివేయండి, అప్పుడు కానీ ఈ తుఫాను చల్లారదు. సో వారు అన్నట్లుగానే చేశారు. ఈ నావికులు యెహోవా దేవుని యందు ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం. యోనాని నీటిలో పడివేయగానే సముద్రం చల్లారుతుంది, నెమ్మదిస్తుంది. ఆ తర్వాత ఈ చేప, దేవుడు ఏర్పరిచిన చేప యోనాను మింగటం, ఆ చేప కడుపులో నుంచి యోనా ప్రార్థించడం కూడా మనం చూస్తాం. యోనా ప్రార్థించినా కానీ ఆయన ప్రార్థనలో మారు మనసు పశ్చాత్తాపట్టం అన్నదేమన ఉందా? దేవుణ్ణి ఆయన వేడుకుంటూ ఉన్నాడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, కానీ ఆ ప్రార్థనలో పశ్చాత్తాప పడటం, నేను నీ యుద్ధ నుంచి ఇలా పారిపోయానని నేను క్షమించు అని చెప్పేసి అడిగాడు, అడగలేదు. బట్ స్టిల్ ద పాయింట్ ఏంటంటే ఆయన యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి 2:2, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. నేను ప్రార్థన చేశాను, యెహోవా నా ప్రార్థన ఆలకించాడు. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. 2:9, ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చూడండి. 2:9 మనం ఏం చూస్తామంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానము మనం చూస్తాము. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. రక్షణ యెహోవాకు సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మనం వేరే వారిని రక్షించలేము. రక్షింపమంటే మనం వేరే వాళ్ళకి రక్షణ కలిగించలేము, నిత్య జీవాన్ని ఇవ్వలేము. యెహోవా దేవుడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని ఇవ్వగలడు. రక్షణ యెహోవాకు సంబంధించింది. ఆయన పశ్చాత్తాప పడ్డాడా లేదా అన్నది మనం చూడడం. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఆ ప్రార్థన ఏమించుకుంటామంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నీవు యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మికించకపోతే ఇది జ్ఞాపకం ఉంచుకో, ఆయన యొద్ద మాత్రమే రక్షణ దొరుకుతుంది. మరి ఇంకా ఎక్కడ కూడా రక్షణ అనేది దొరకదు. తాత్కాలికమైనటువంటి స్వస్థతలు దొరకనేమో, కానీ నిత్య జీవము కలగాలి, నిత్య జీవం దొరకాలి అంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే దొరుకుతూ ఉంది. రక్షణ యెహోవా యొద్దనే దొరుకును. ఆ యెహోవానే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. ఆ యెహోవానే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రూపంలో రావడం జరిగింది. రక్షణ ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది, యేసుక్రీస్తు ప్రభువు సంబంధించింది. ఆయన మాత్రమే రక్షింపగలడు. ఎక్కడికి వెళ్ళినా కానీ రక్షణ మనకు దొరకదు. కేవలం అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే, ఆయనలోనే నిత్య జీవం అనేది జరుగుతూ ఉంది. యూ కెన్ ఫైండ్ ఇట్ నోవేర్ ఎల్స్ బట్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ నినివే వారికి కూడా రక్షణ కలిగించేది ఎవరు? యోనా కాదు. యోనా కేవలం ఒక వర్తమానం తీసుకెళ్ళేవాడంతే, మెసెంజర్. రక్షణ కలిగించేది మాత్రం యెహోవానే. సో అది కూడా ఈ గ్రంథాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే యోనా యెహోవాకు లోబడి నినివేకు వెళ్ళటం. ఆ నినివే పట్టణము మహాపట్నముగా మనం దేవుని లేఖనాల్లో నేర్చుకుంటాం. 3:3 చూడండి, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిణామం గల పట్టణము. ఇట్ ఈస్ అ బిగ్ ల్యాండ్. కొందరు ఆర్కియాలజిస్ట్ ఏమంటారంటే నినివే పట్టణము 7.7 మైళ్ళ వెడల్పు, అది 3 దినములు పట్టదు. కానీ ఆ సమయంలో అన్ని దినములు పట్టేదేమో. ఆర్కియాలజిస్ట్ ఏమి కనుక్కున్నారంటే నినివే యొక్క వెడల్పు 7.7 మైళ్ళు ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని దృష్టికి 3 దినముల ప్రయాణమంతా పరిణామం గల పట్టణము. సో యోనాను అక్కడ పంపిస్తాడు, యోనా వెళ్తాడు. యోనా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మొదటి రోజునాడే ఆయన వాగ్దానాన్ని లేదా దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని వారితో పంచుకున్నాడు. 4వ దినములకు నినివే పట్టణం నాశనమగని ప్రకటించెను. మీకు నాశనం వస్తుంది అని చెప్పేసి ప్రకటన చేశాడు. యోనాకు ఓపిక కూడా తక్కువే. మొదటి నుంచి మనం చూస్తా ఉన్నాం యోనాకు ఈ నినివే ప్రాంతము నినివేలన్నా కానీ ఇష్టము లేదు. సో ఆయన రియాక్షన్ ఏంటో మనం ఇక్కడ గమనిస్తాం. దేవుడు కాపాడినా దేవుని ఆజ్ఞకు రెండోసారి లోబడి వెళ్ళినా కానీ ఆ నినివేలు నినివే పట్టణస్తులు అంటే ఈయనకు అసలు ఇష్టమే లేదు. చూద్దాం వై ఇస్ దాట్. అయితే ఆ నినివేలు ఏం చేశారు, వారు వెంటనే పశ్చాత్తాపడ్డారు. ఆ నినివే రాజు కూడా ఏం చేశాడంటే ఆ పట్టణం అంతా ప్రకటించాడు, మనుషులేంటి పశువులేంటి, మీ యొక్క ప్రవర్తనను చెడ్డ కార్యాలు మానివేసి చెడు కార్యాలను మానివేసి మీరు పశ్చాత్తాప పడండి అని చెప్పేసి ఒక లేఖనం జారీ చేశాడు. He declared that everybody should fast, everybody should repent. 3:9 చూడండి, మనుషులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపెట్ట కట్టుకొనవలను. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ రిపెంటెన్స్. జనులు మనఃపూర్వకముగాను దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలోనికి చాటించి ప్రకటన చేసిరి. ఈ దేవుడు అనే పదం వాడబడింది కదా, ఎవరు ఈ దేవుడు? అషూరు దేవుళ్ళా, అషూరు దేవతల. యోనా మొదటిసారి ఆయన దేవుడు అనే పదాన్ని వాడినప్పుడు యెహోవా అనే పదాన్ని వాడాడు హీబ్రూ భాషలో, యెహోవా. ఇక్కడ మనం ఏం చూస్తామంటే సాధారణమైనటువంటి ఎలోహీమ్ అనే పదాన్ని చూస్తాం. సో ఎవరు ఈ దేవుడు? ఆబ్వియస్లీ వారు అర్థం చేసుకున్నారు దేవుళ్ళు, దేవుళ్ళని ఆరాధించడం అనేది వారు కామన్ అప్పుడు. సో ఈ దేవుడు ఎవరో కానీ ఈ వర్తమానాన్ని పంపించాడు కాబట్టి మనం ఆ దేవుణ్ణి వేడుకోవాలి అని చెప్పేసి అష్షూరు రాజ్యం వారు యోనా వర్తమానానికి స్పందిస్తూ ఉన్నారు. యోనా ఎవరి నుంచి వర్తమానం తీసుకొచ్చాడు? యెహోవా దేవుడి నుంచి. కాబట్టి వారు వేడుకునేది ఎవరిని? యెహోవా దేవుణ్ణి, రైట్? అయితే యెహోవా దేవుడు వారు చేసిన కార్యాలను చూసి ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డారు. వారిపై రానున్న కీడును రానివ్వక ఆయన మనసు మార్చుకున్నాడు యెహోవా దేవుడు. యోనా 3:10 చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఆ కీడు చేయలేదు. సో దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడేం జరుగుతూ ఉందంటే 4వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పిస్తాడు. యోనా కోపం వచ్చేసింది. ఏమని చెబుతాడు 4:2, యెహోవా నేను నా దేశము దుండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుణ్ణయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షిష్నకు పారిపోతిని. నీవు ఈ విధంగా మనసు మార్చుకుంటావని నాకు తెలుసు, అందుకే నేను పారిపోయాను ముందు. కారణం అర్థమైందా? ఈ నినివే పట్టణస్తులు మారు మనసు పొందకూడదు, వీరు నాశనం అయిపోవాలి. ఎందుకంటే వారు చేసే కార్యాలు అటువంటివి. యూదా ప్రాంతాన్ని వారు బెదిరించారు, ఒకప్పుడు ఆక్రమించుకున్నారు, చాలా ఘోరాలు చేశారు. ఇటువంటి వారిపై నువ్వు కరుణ చూపించటమా, నీ దయ చూపించటమా? నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు కాబట్టి నీ ఆజ్ఞని వ్యతిరేకించి నేను పారిపోయాను. యోనాకు కడుపు ఖాళీపోతుంది ఇక్కడ. నువ్వు ఇటువంటి వాడివని నాకు తెలుసు, నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడు అయి ఉన్నావు, పశ్చాత్తాపడి కీడు చేయక మానదవని నాకు ముందే తెలుసు. అందుకే నేను అసలు ఈ నినివే ప్రాంతానికి వచ్చి వీరికి వర్తమానం తెలియజేయాలంటే కూడా నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. దట్ ఈస్ హౌ వి సీ. వర్తమానం తెలియజేయడం నాకు నచ్చలేదు, అందుకే నేను పారిపోయాను. 4:3, నేనిక బ్రతుకు కంటే చచ్చుట మేలు. చూడండి యోనాకు ఎంత కోపం వచ్చిందో, యెహోవా నన్నిక బ్రతకని ఇక చంపమని యెహోవాను మనవి చేశాను. ఇంకా ఇది నేను చూడలేను, నీ కరుణ నేను చూడలేను, నీ దయ నేను చూడలేను, వారికి మారు మనసు కలగడం ఏంటి, నువ్వు వారిని క్షమించడం ఏంటి, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, వారిని శిక్షించాలి, శిక్షిస్తావు అనుకున్నాను కానీ ఈ విధంగా చేస్తావు అనుకోలేదు. దేవుని యొక్క దయ చూడండి, ఆయన యొక్క కరుణ చూడండి. నేను చచ్చే అంత కోపంగా ఉన్నానని చెప్పేసి యెహోవా దేవునికి యోనా తెలియజేస్తూ ఉన్నాడు. చంపేనను, ఇది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఐ కెనాట్ స్టాండ్ దిస్ ఎనీ మోర్, కిల్ మీ అని ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయితే 4:11 దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది, అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమ ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనా తనను. వారు ఏం చేశారు? చిన్న క్రియ ఒకటి చేశారు, మారు మనసు పొందారు, దేవుడు వారిని క్షమించాడు. యోనా గ్రంథంలో ప్రాముఖ్యమైనది ఏంటి? యోనా కాదని మనం తెలుసుకున్నాం, దేవుడే, ఆయన కార్యమే ప్రాముఖ్యమైనది. నినివే కూడా కాదు, నినివే పడిన తర్వాత నాశనం అయిపోద్ది, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క కార్యము, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, మామూలు కృప కాదు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు. యోనాకేమో ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనుంటే దేవుడేమో వారు మారు మనసు పొందితే వారు అన్యులైనా కానీ నేను వారిని క్షమిస్తాను, వారిని క్షమిస్తాను. అది దేవుని యొక్క మనస్సు. నేను యూదా ప్రాంతం వారిని మాత్రమే క్షమించి నా రాజ్యంలో చేర్చుకుని అన్యులకు కూడా నా రాజ్యంలో స్థానం ఉంటుంది. ఈ నినివే పట్టణస్థులు ఏం చేశారు? చిన్న కార్యం వారు చేసింది. ఈ వాగ్దానం వర్తమానం వారికి రాగానే వెంటనే వారు పశ్చాత్తాపడ్డారు, వారి కార్యాలను ఆపుచేశారు, చెడు కార్యాలు మానేసి ఆ దేవుణ్ణి వేడుకున్నారు. దేవుడు వారిని చూచి వారిని క్షమించాడు. ఆపద ఆ కీడు వారిపై రాకుండా దేవుడు మనసు మార్చుకున్నాడు. చిన్న కార్యాలు దేవుడు చూస్తున్నాడు. చిన్న కార్యాలు మనం మంచి మనసుతో చేస్తే, దేవుణ్ణి సంతోషపరిచే విధంగా చేస్తే ఆ చిన్న కార్యాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యోనా గ్రంథంలో మరి ఒకటి ఏం నేర్చుకుంటామంటే, దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. హీఈస్ విల్లింగ్ టు సేవ్ ఎనీబడి, ఎవరినైనా కానీ ఆయన రక్షించడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నినివే పట్టణస్థులు అన్యులు, మనము జెంటైల్స్ అన్యులం, దేవుడు రక్షించలేదా? సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్, రక్షణ యెహోవాకు చెందినది, సంబంధించినది, ఆయన మాత్రమే కాపాడగలడు. చిన్న స్టెప్ తీసుకుంటే మిగతా దేవుడు చూసుకుంటాడు. డూ దాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, టేక్ ఎ స్మాల్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. యెహోవా దేవుని యందు నమ్మకించాలి, ఆయన యందు విధేయత కలిగి జీవిస్తే దేవుడు కాపాడుతాడని చెప్పేసి మనం లేఖనాల ద్వారా నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు యందు నీకు నమ్మకం ఉన్నదా లేదా? ఆయన నమ్ముతున్నావా లేదా? యేసుక్రీస్తు ప్రభువులోనే రక్షణ ఉంది, ఓన్లీ హీ కెన్ సేవ్. యేసుక్రీస్తు ప్రభువులోనే నిత్య జీవం ఉంది, ఓన్లీ హీ కెన్ గివ్ యూ ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభుని ఈరోజే నమ్ము. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి ఆగొద్దు. అనుకునేవారు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. నోబడి కెన్ స్టాప్ దెమ్. వై డూ యూ హ్యావ్ టు వేస్ట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? థింక్ అండ్ టేక్ అ స్టెప్. బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టుడే. God bless you.
Thank you for watching Bible Prabhudalu. We are so glad to be a part of this ministry, and it's all because of the grace of our Lord that we are able to continue this ministry. You would find series of this episode available on our YouTube channel, that's Dr. Joel Madasu's YouTube channel. Please subscribe to it, share it with all your family and friends, and be a blessing. And if you have any questions or concerns or any prayer requests, you can always feel free to call us on the number below. See you again at the same time on the same channel next week. Till then, keep praying for this program. Thank you. God bless you.